नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। పరమ పవిత్రమైన కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం. కార్తీక మాసంలో 5వ రోజులో అడుగు పెట్టాం. ఈ పంచమి సాక్షాత్తు అమ్మవారి రూపం, అందుకే 5వ రోజున శివాలయానికి వెళ్ళినా విష్ణువాలయానికి వెళ్ళినా శివుడిని పార్వతీ సమేతంగా విష్ణువుని లక్ష్మీ సమేతంగా అర్చించాలి. పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని లలితా సహస్రనామం చెబుతున్నది. అమ్మవారు సాక్షాత్తు పంచమీ తిథి. అందులో కార్తీక మాస పంచమికి ఇంకా వైశిష్ట్యం ఉన్నది. పంచములలో కార్తీక మాసానికి, మాఘమాసానికి, వైశాఖ మాసానికి మూడింటికి చాలా గొప్ప శక్తి ఉన్నది అని అన్ని పురాణాలు చెప్పాయి. సాధారణంగా పురాణాలన్నీ వేదవ్యాస మహర్షి లోకశ్రేయస్సు కోసం తన తపశ్శక్తితో ధారపోసి రాసినటువంటివి. అందుకే పురాణములలో ఉన్న వాక్యములు ఎప్పుడూ సత్యాలు, వాటిని మిథ్య అన్నవాడి బ్రతుకు మిథ్య అవుతుంది. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పంచమి అంటే సాక్షాత్ అమ్మవారి యొక్క దివ్య కళ. ఈరోజు ఏం చేయాలి? రోజులాగే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు నక్తవ్రతం చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందు లేచి, నది ఉన్నవాడు దగ్గరలో నది ఉంటే నదిలో స్నానం చేయండి, దగ్గరలో నది లేకపోతే కాలువ ఉంటే అందులో చేయండి, కాలువ కూడా లేనివాడు చెరువులుంటే చెరువుల్లో స్నానం చేయండి, అవి లేని వాళ్ళు ఇళ్ల దగ్గర నూతుల దగ్గరో లేక బాత్రూంలో ఉన్నటువంటి నీళ్లలోనో మొత్తం మీద ఏదో ఒక నీరుతో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు సంకల్పం మాత్రం చెప్పుకోవాలి. పవిత్ర కార్తీక పంచమి స్నానం అహంకరిష్యే అనుకోవాలి. కార్తీక మాసంలో సంకల్పరహిత స్నానమే చెయ్యరాదు. మీ గోత్రం మీ పేరు అన్నీ చెప్పుకొని పంచమి స్నానం అహంకరిష్యే. అది కూడా శుక్లపక్షం కదా ఇది, కార్తీక శుక్ల పంచమి స్నానం అహంకరిష్యే అనండి. సంకల్పం పూర్తిగా వచ్చిన వాళ్ళు కార్తీక మాసే శుక్లపక్షే పంచమ్యాం తిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఓంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని నేనైతే శ్రీమాన్ శ్రీవత్స గోత్ర పద్మాకర శ్రవణాభిధేయ పవిత్ర స్నానం అహంకరిషి, అలాగే మీరు మీ గోత్రం పేరు చెప్పుకోండి పర్వాలేదు, స్నానం చెయ్యండి. పంచమి నాడు ఆవు పాలతో, ఏమిటి ఆవు పాలతో, గోక్షీరంతో ఈశ్వరుణ్ణి అభిషేకించడం చాలా మంచిది. పంచమి నాడు భూలోకానికి కామధేనువు దిగొస్తుంది. ఈ కామధేనువు భూలోకంలో ఉన్న ఆవులన్నిటిల్లోనూ తన పాలని నింపుతుంది. అందుకే పంచమి నాడు ఆవు పాలు మామూలు ఆవు పాలు కాదు, భూలోకంలో ఉన్న సామాన్య గోక్షీరం కాకుండా కామధేను క్షీరంతో సమానం అన్నారు. కామధేనువు పాలతో ఈశ్వరుని అభిషేకించడం అంటే ఎంత అదృష్టం ఆలోచించండి. ఎప్పుడో పూర్వం ఈశ్వరుడు శివలింగంగా మారినప్పుడు ఆ శివలింగాన్ని స్వయంగా కామధేను తన పాలతో అభిషేకించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి నాడు ఆవు పాలతో అభిషేకిస్తే ఆ ఆవు పాలు మీ ఇళ్లలో ఉన్న ఆవు పాలు కావు, సాక్షాత్తు స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడి దగ్గర ఉన్న కామధేనువు పాలతో సమానం. ఆ కామధేను క్షీరంతో ఈశ్వరుని అభిషేకం చేసిన వాడికి కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. అసలు వాడు ఒక యజ్ఞమే చేయలేమంటే కోటి యజ్ఞములు ఎక్కడ చేస్తాం? కోటి యజ్ఞములను అది కూడా శాస్త్రోక్తంగా స్వరప్రధానమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి పండితుల ద్వారా చేయించడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. కాబట్టి తప్పక మీరంతా కూడా ఈ కార్తీక శుక్లపక్ష పంచమి నాడు ఆవు పాలతో శివలింగాభిషేకం చేయించండి. ఇంకొక రహస్యం చెప్పనా, ఈరోజు ఆవు పాలతో పాయసం తయారు చేసి ఈ పాయసాన్నంతో శివలింగాన్ని కానీ లేక అమ్మవారి విగ్రహాన్ని కానీ లేక లక్ష్మీనారాయణుల ప్రతిమల్ని కానీ అభిషేకం చేసి అది ప్రసాదం తింటే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ జన్మ వస్తే అత్యంత పవిత్ర జన్మ వస్తుంది. పంచమి నాడు ఏదైనా ఒక ప్రమిదలో, అది మట్టి అవ్వచ్చు లేక వెండి ప్రమిద అవ్వచ్చు బంగారపు ప్రమిద అవ్వచ్చు, ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోయండి, మూడు ఒత్తులు వెయ్యండి, దీపం వెలిగించండి. ఈ దీపం శివ సన్నిధిలోనో లేక విష్ణు సన్నిధిలోనో వెలిగించండి. దీనిని ఒక యోగ్యుడికి దానం చెయ్యండి. కార్తీక మాసంలో నెల్లాళ్ళు దీపదానం చేయలేకపోయినా లేక దీపారాధన చేయలేకపోయినా పంచమి నాడు దీపం చేస్తే వెలిగిస్తే ఆ దీపాన్ని దానం చేస్తే అటువంటి వాడికి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. మహాపాపాత్ముల యొక్క పాపాలను కూడా పంచమి నాటి దీపం తొలగిస్తుంది. బాగా పవిత్రమైన భవిష్య పురాణంలో కూడా చెప్పారు, కొన్ని పాపాల వల్ల మనకి ఎలక జన్మలు, కిరాత జన్మలు, లేక నీచమైన జంతు జన్మలు వస్తాయట. నక్కలుగా, కుక్కలుగా, బ్రహ్మరాక్షసులుగా, ఎలకలుగా అయ్యారు అంటే అది పూర్వజన్మ మహాపాపం. ఈ పాపం పోవాలంటే ఒక్క పంచమి నాడైనా, కార్తీక మాసంలో ఒక్క శుక్ల పంచమి నాడైనా ఆవునేతితో శివసన్నిధిలో దీపం వెలిగించి ఆ దీపాన్ని ఎవరికైనా దానం చేస్తే పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటిలో ఎవరో ఒక పాపం చేశారు, ఈ పాపం వల్ల వాళ్ళకి ఏ జన్మ వస్తుందో అని మనకు భయం కలిగింది. వాళ్ళు ఏ జన్మ ఎత్తుతారో మనం ఊహించలేం కదా, అయ్యో వాళ్ళు ఈ పాపం వద్దన్నా చేశారు, ఈ పాపం వల్ల వాళ్ళకి ఎలక జన్మ రావచ్చు, చిలక జన్మ రావచ్చు, లేక సర్పజన్మ రావచ్చు, లేక ఇంకేదైనా బ్రహ్మరాక్షస జన్మ రావచ్చు అనే భయం మనకుంటే అటువంటి వాళ్ళ పేరు మీదుగా పంచమి నాడు దీపం వెలిగించి ఒక యోగ్యుడికి దానం ఇవ్వండి. అవతల వాడికి ఆ పాపం పోతుంది, ఆ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. పంచమి నాడు పసుపు పచ్చని పుష్పాలతో శివుణ్ణి కాని విష్ణువుని కాని అమ్మవారిని కాని పూజించారా, అటువంటి వారి కుటుంబంలో ఉన్న పాపాలపై పిల్లలు బుద్ధిమంతులవుతారు, రుణ విముక్తి అవుతుంది. పూర్వం ఒకనొకప్పుడు ఒక గొప్ప వర్తకుడు అప్పులు పాలైపోయాడు. ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడాలి అని ఆయనకి అర్థం కాల, పూర్తిగా మునిగిపోయాడు ఆయన. అప్పుడు ఆయన అదృష్టవశాత్తు భూలోకానికి సనత్కుమారుడు వచ్చాడు. వెంటనే సనత్కుమారుడి పాదాల మీద పడి, అయ్యా నేను గొప్ప వర్తకుండండి, బోల్డు డబ్బు సంపాదించాను, దురదృష్టవశాత్తు కొంతమంది నన్ను మోసం చేశారు, నా ఐశ్వర్యం అంతా పోయింది, అప్పులు పాలైపోయాను, ఈ రుణాల్లోంచి బయటపడలేకపోతున్నాను, మళ్ళీ రుణ విముక్తి ఎలా కలుగుతుంది, నా సంపద నాకు ఎలా వస్తుందో తెలియక యాతన పడిపోతున్నాను, నన్ను అనుగ్రహించేది నా మార్గం చెప్పండి అంటే ఆయన అదృష్టవశాత్తు సనత్కుమారుడు ఆయనకు సలహా ఇచ్చాడు. సనత్కుమారుడు అంటే మాటల బ్రహ్మ మానసపుత్రుడైన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో పుట్టిన మహాత్ములు, వైకుంఠానికి ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళగలరు. అటువంటి వాళ్ళలో ఒకడైన సనత్కుమారుడు ఆ వర్తకుడు అదృష్టవశాత్తు ఆయనకు దొరికాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయన నీ అదృష్టం కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తోంది, కార్తీక మాసంలో పంచమి నాడు ప్రొద్దుటే లే, ఈయన గోదావరి తీరంలో ఉండేవాళ్ళు అండి ఈ వర్తకుడు, అందుకని గోదావరిలో స్నానం చెయ్యి, గోదావరి తీరంలో ఉన్న ఒక శివాలయానికి వెళ్ళు, ఆవునేతితో దీపాన్ని అక్కడ వెలిగించు, ఆ దీపాన్ని ఆ లోపల ఉన్న ఓ పండితుడికో అర్చకుడికో పురోహితుడికో దానం చెయ్యి, సంకల్పపూర్వకంగా దానం చెయ్యి. అనగా మళ్ళీ వీడు అన్నాడు, అసలు నాకు ఆవు నెయ్యి లేదు, ప్రమిద లేదు, దరిద్రంతో ఉన్నానంటే వారి పిచ్చివాడా, ఒక మంచి పని కోసం యాచన చేయటం కూడా పుణ్యమే, అందుకే నువ్వు ముష్టెత్తుకో పర్వాలేదు కానీ దీపదానం చేయన్నాడు. వెంటనే ఈ వర్తకుడు కార్తీక మాసంలో ఎవరో పుణ్యాత్ములు ఉంటారు కదా, పుణ్యాత్మ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఒక ప్రమిద దానం చెయ్యండి అంటే ఒక మట్టి ప్రమిద ఒకడిచ్చాడు, ఆవునెయ్యి దానం చెయ్యండి ఇంత ఇవ్వండి బాబోయిన యాచిస్తే కొంతమంది ఆవునెయ్యి ఇచ్చారు. ఒత్తులు ఒకళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నాడు. పంచమి నాడు గోదావరిలో పురొద్దటే లేచి స్నానం చేశాడు, ఈ ప్రమిదలో ఆవునెయ్యి పోశాడు, మూడు ఒత్తులు వేశాడు, ఎక్కడో ఎవడో పుణ్యాత్ముడు అంత పూర్వం ఆయనకు ఒక కాని దానం చేసేట. ఈ కాని దక్షిణతో పాటుగా ఈ దీపాన్ని ఆ శివాలయం దగ్గర ఉండి ఒక పండితుడికి దానం చేశాడు. అలా దానం చేశాడో లేదు ఈయన జాతకం బారిపోయింది, ఈయనని మోసం చేసిన సాటి వర్తకులు వచ్చి మేము నీతో అన్యాయంగా ప్రవర్తించాం, నీ సొమ్ము లాక్కున్నాం, మోసం చేశాం, వ్యాపారంలో దగా చేశాం, నీ వాటా నీకు తిరిగిస్తున్నామని తిరిగి ఆయన వాటా ఆయనకి ఇచ్చారు, ఆయన వ్యాపారం అభివృద్ధి అయింది, మళ్ళీ కోట్లకు పడగెత్తాడు. జ్ఞానోదయమైన పుణ్యాత్ముడు అప్పటి నుంచి ప్రతి కార్తీక మాసంలో నెల్లాళ్ళు ఉపవాసం ఉండేవాడు, పంచమి నాడు తప్పక ఆవునేతితో దీపం వెలిగించి దానం చేసేవాడు. ఆవునేతి దానం, ఆవునేతితో వెలిగించిన దీపం, ఆవునేతితో వెలిగించి దానం చేసినటువంటి ఆ దీపం, అవి ఎంతో ఫలితం ఇస్తాయి. ఆవునేతితో దీపం వెలిగించి దానం చేయకపోయినా కనీసం శివుడి సన్నిధానంలో దీపం పెట్టడము పుణ్యమే, ఆ వెలిగించిన దీపములు ఎవరికైనా దానం చేస్తే అది ఇంకా ఫలితం అన్నమాట, రుణ విముక్తి కలగజేస్తుంది. తీవ్రమైన రుణములలో కూరుకుపోయి ఇక ఈ రుణాలలో నుంచి బయటకు రాలేకపోతున్నాం బాబు అనుకున్న వాళ్ళు ఈ పని చెయ్యాలి. రుణ విముక్తి ఎంత సుఖం అండి, అప్పు లేకపోతే వాడు అధిక సంపన్నుడు, అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అన్నారు. ఈ వాడు చాలామంది అప్పులు పాలైపోవడానికి మూల కారణం ఈ దీపదానాన్ని తిరస్కరించటమేనని కూడా శాస్త్రం చెబుతున్నది. కాబట్టి పంచమి నాడు ఆవునేతితో దీపం వెలిగించండి. ఆవునేతి దీపాన్ని యథాశక్తి దక్షిణతో లోభం లేకుండా ఎవరైనా ఒక మంచి మనిషికి దానం చెయ్యండి. మీకు రుణ విముక్తి కాకపోతే అడగండి. పూర్వం గోదావరి తీరంలో ఓ మంచి పండితుడు ఉండేవాడు. ఆయనకి హరిశర్మ అని పేరు కలిగిన ఒక కొడుకు పుట్టాడు. కొడుకు హరిశర్మ అని పేరు పెట్టాడు. కార్తీక పురాణంలో చాలా అద్భుతమైన ఘట్టమాట ఇది. కొడుక్కి హరిశర్మ అని పేరు పెట్టాడు. ఆయన చాలా గొప్పవాడయ్యాడు. వాడు దురదృష్టవశాత్తు ఈ కొడుక్కి అన్నీ వచ్చాయి. కానీ ఎవరైనా ఎతింటే ప్రతినివట్ట తండ్రి కుర్రాడికి అన్నీ నేర్పాడు. పాండిత్య విశేషాలన్నీ నేర్పాడు. సంస్కృతం నేర్పాడు. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సని పిలువబడే వేదాంగాలు నేర్పాడు. ఇంకా అనేక రకాల విద్యను నేర్పాడు. అన్నీ నేర్చుకున్నాడు వాడు. ఒక్క తండ్రి మాట మాత్రం ఎందుకు తొందరపడి తిరస్కరించేవాడు. కొంతమందికి ఇది ఒక కర్మయోగం. వాళ్ళల్లో పాపం లేకపోయినా అప్పుడప్పుడు పెద్దలు చెప్పిన మాట కాదంటారు. అది ఏ పూర్వజన్మ సంస్కారమో. ఓసారి తండ్రికి ఈ కొడుకుని బాగు చేయాలనిపించింది. ఈ కొడుకు పెద్దల వాటి వెండల్లా పెడసరంగా ఉంటున్నాడు. చదువుకున్నాడు కానీ పెడసరంగా ఉంటున్నాడు. దీనివల్ల వీడికి ఇబ్బంది వస్తుంది అనుకుని వీడిని బాగు చేయాలి అనిపించింది. అదృష్టవశాత్తు కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో తండ్రి ఏం చేసేవాడు, రోజు తెల్లవారుజామున లేచి గోదావరిలో స్నానం చేసి ఆ తర్వాత దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి శివుణ్ణి యథాశక్తిగా పత్రితో పూజించేవాడు, అభిషేకాలు చేసేవాడు. ఆయనే పండితుడు కనుక వేరే పురోహితుడు అక్కర్లేకుండా ఆయనే పౌరోహిత్యం చేసుకుంటూ చక్కగా తనకు తానే మంత్రం చెప్పుకునేవాడు. రెండు రోజులు చూశాడు ఆయన. కొడుకు కూడా తనతో పాటు ప్రొద్దున్నే లేచి గోదావరి స్నానం చేసి శివసన్నిధిలో దీపం వెలిగిస్తాడేమోనని చూశాట. కానీ కొడుకు మాత్రం పొద్దున్న లేచేవాడు కాదు, గోదావరి స్నానానికి వచ్చేవాడు కాదు, శివసన్నిధిలో దీపం వెలిగించేవాడు కాదు. దాంతో తండ్రి కోపం వచ్చింది. నీ అంతటి నీవే తండ్రిని చూచి అనుకరించి గోదావరి స్నానం చేస్తావేమో, శివార్చన చేస్తావేమో, శివసన్నిధిలో దీపం వెలిగిస్తావేమో అని ఎదురు చూస్తున్నాను. కానీ మూర్ఖుడా, కుమారా, ఇంత బుద్ధిహీనుడి వెయ్యేమిట్రా, ఈ పవిత్రమైన మాసాన్ని వ్యర్థం చేస్తున్నావు. మాసాలలో కార్తీక మాసం ఎంత గొప్పది. న కార్తీక సమో మాస అని వేదాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో లేచి ప్రొద్దుటే గోదావరి వంటి నదులలో తలారా స్నానం చెయ్యాలి సంకల్పపూర్వకంగా. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళాలి, దీపం వెలిగించాలి, శివుణ్ణి యథాశక్తిగా పూజించాలి. ఒక్కసారైనా చేతులారా శివుణ్ణి పూజించకపోతే వాడి జన్మ దండక కదరా. కనీసం కార్తీక మాసంలోనే పూజించరా. పోతర గారు ఎంత బాగా చెప్పాడండి, చేతులారంగ శివుణ్ణి పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని దయయు సత్యంబు లోనుగా దల్లపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా శివుణ్ణి పూజించాలి. శివుడు అందుకు ఇచ్చాడు చేతులు. ఆ చేతులతో ఈశ్వరుణ్ణి పూజించడానికి ఇచ్చాడు కానీ పరికిమాలను పనులు చేయడానికి కాదు. నోరు నొప్పి పుట్టేలాగా హరి హరి అని హరికీర్తన చెయ్యాలిరా. ఓరి దౌర్భాగ్యుడా, హరిశర్మ నా మాట వినరా. దయ, సత్యం ఇవి లోపల ఉండాలి. ఇవి లేకపోతే వాడు తల్లుల కడుపు చేటనాడు. దయ్యు సత్యంబు లోనుగా తలపడేది కలుగనేటికి తల్లుల కడుపు చేటని శాస్త్రం చెబుతున్నది. నా మాట విను. అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునలే ఈ నెల్లాళ్ళు నాతో స్నానం చెయ్యి, ఆ ఈశ్వరుణ్ణి పూజించు, ఆయన అనుగ్రహం పొందు అని ఎంతో నచ్చ చెప్పాట. ఎన్ని చెప్పినా వాడు వినేవాడు కాదు, మూర్ఖుడు కదా. ఓ రోజున వాడు అన్నాడు, ఏ కార్తీక మాసంలో స్నానం చెయ్యాలా? రోజు చేసే స్నానం స్నానం కదా, అది కూడా తెల్లవారుజామున స్నానం చేయాలా? తెల్లవారుజామున స్నానం చేయకపోతే ఏమవుతుందిట? శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించాలా? ఆ దీపం వెలిగించడం వల్ల ఆవునెయ్యి అంత వ్యర్థం కాదు. ఏమిటండి ఈ పురాణాలు అని ఆ పురాణాలు తిట్టాడు దౌర్భాగ్యుడు. ఆవు పశువు, దాన్ని పూజించాలా? దీపం వెలిగించాలా శివుడి సన్నిధానంలో. ఎవరికి ఉపయోగం? శివుడు ఏమన్నా చూస్తాడా? అసలు ఆ శివలింగంలో శివుడు ఉన్నాడా? శివాలయంలో దీపం వెలిగించడం వల్ల ఏమన్నా లాభమా అన్నాడు ఆ మూర్ఖుడు. అక్కడ తాగాడా? దీపంలో వేసేటటువంటి ఆవుని చక్కగా వంటకాల్లో ఉపయోగించుకుంటే ఎంత లాభం? కడుపులోకి పోవలసినటువంటి నెయ్యి దీపారాధనకు అర్థం చేస్తావా అన్నట్టు మూర్ఖుడు. కొంతమంది ఇలాంటి నాస్తికులు తయారయ్యారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు అన్నమాట. శివాలయంలో దీపం వెలిగిస్తే దీపారాధనకి ఉపయోగించే నెయ్యి వేస్టట. ఆ నెయ్యి 10 మంది కడుపులోకి వెళ్ళొచ్చట. శివుడి మీద పోసే పంచదార దండగంటాడు ఒకడు, ఆవు పశువు దాన్ని పూజించద్దు అంటాడు ఒకడు. ఏం పశువులు తయారయ్యారండి వీళ్ళు కర్మయోగం వల్ల? భగవంతుని యొక్క లీల విశేషాలు అర్థం కాక నాస్తికవాదులు కొంతమంది తయారయ్యారు. ఈ నీచులు భూమిని నాశనం చేస్తారు, వాళ్ళు నశిస్తారు, వంశానికి కూడా ప్రమాదం. ఇలాంటి వాళ్ళు అనమాట. నాస్తికవాదులతోటి స్నేహం అందుకే చేయొద్దన్నారు. నాస్తికులతో స్నేహం ఉందే అది మహాభయంకరం. నాస్తిక్యం నాభివాదయత్. అసలు నాస్తికులకి నమస్కరించకూడదు, వాళ్ళు కనపడితే పక్కకి తప్పుకోమన్నారు మహాభయంకరులు వాళ్ళు. ఈ మూర్ఖుడు తొందరపడి తండ్రితోటి నేను దీపం వెలిగించను. ఎందుకు దీపం వెలిగించాలి? కార్తీక మాసంలో స్నానం ఎందుకు చేయాలి? ఒత్తప్పుడు స్నానం చేయట్లేదా? హాయిగా ఇంట్లో కూర్చొని ఒళ్ళు రుద్దుకు స్నానం చేస్తాను. కావాలంటే ఈత కొట్టడానికి గోదావరి కడతాను, అంతేగాని పుణ్యం పాపం అంటే ఒప్పుకోనే అన్నట్ట. దాంతో తండ్రికి కోపం వచ్చింది. అత్యంత పవిత్రమైన వేద సమ్మతమైన కార్తీక స్నానాన్ని తిరస్కరించావురా మూర్ఖుడా, కార్తీక స్నానాన్ని తిట్టావు, శివాలయంలో దీపం వెలిగించకూడదని నాస్తికవాదం చేశావు, శివుడు దీపాన్ని చూడ్డన్నావు అది కడుపులో వేసుకోవాలంటావా? ఇటువంటి నాస్తికుడు నా కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను, నా కొడుకు వైపు పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు మూర్ఖుడా, అడవిలో ఒక మర్రి చెట్టు త్వరలో ఎలకవైపడు ఉండని చెప్పించేశాడు. తక్షణం వాడు ఎలకైపోయాడు. వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి, తండ్రి క్షమించు, అజ్ఞానంతో పెచ్చవాగుడు అయ్యాను, ఏదో పూర్వజన్మ పాపం నా కళ్ళు మూసేసింది, నా కళ్ళు మూసుకుపోయి నాస్తికవాదం చేశాను, నన్ను క్షమించోయని కాళ్ళు కొట్టుకుని ఏడ్చాడు. అప్పుడు తండ్రికి జాలి కలిగి తొందరపడి కొడుకుని శపించాను అనుకుని, సరే నాయన ఇది ఈశ్వర సంకల్పం, జరిగింది ఏదో జరిగింది, బాధపడకు, నువ్వు ఇక్కడికి దగ్గరలో ఉన్న గోదావరి తీరంలో ఉన్న అరణ్యంలో ఎలక వైపడి ఉంటావు, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు త్వరలో మకాం పెట్టు అక్కడ కన్నంలో. కార్తీక మాసంలో స్నాన మహిమ, దీప మహిమ, దీపదాన మహిమ నీ చెవిని పడిన తక్షణం దాన్ని విన్న వెంటనే నీకు పాప విముక్తి అవుతుంది పో అన్నట్ట. అది వినే యోగం నాకు కలుగుతుందా అన్నాడు ఆయన. నువ్వు హరి హరి అని హరికీర్తన చెయ్యి, ఆ హరినామస్మరణ ప్రభావంతో నీకు కార్తీక మహిమ చెవిలో వేసే ఒక పుణ్యాత్ముడు వస్తాడు అన్నాడు ఆయన. దాంతో వాడు ఎలకైపోయి గోదావరి తీరంలో ఉన్న అరణ్యంలో ఓ మర్రి చెట్టు త్వరలో మకాం పెట్టాడు. ఆ త్వర కింద పెద్ద మట్టి కన్నం కూడా చేసుకుని కాసేపు కన్నంలో కాసేపు త్వరలో బుర్ర పెట్టి తిరిగేవాడు. ఆ అడవిలో అక్కడక్కడ దొరికే కాయలు చెత్త చెదారం తినేవాడు, ఏదోటి తినేవాడు. అలా 6 సంవత్సరముల కాలం ఎలకగా దుర్భర వేదన అనుభవించాడు. ఎలకగా బతకడం అంటే అంత తీరికేం కాదు. తిండి వెతుక్కునేలోపు పిల్లులు వచ్చి మీద పడేవి, వావో ఆయన అడిలిపోయి ఆ పిల్లి రూపంలో ఉన్నవాడు చెట్టు త్వరలోకి లేక కన్నంలోకి దాక్కునేవాటి పోయి ఆ మర్రి త్వరలో దాక్కోవడం. మర్రి త్వరలో కూడా పిల్లులు అడుగు పెడుతూ ఉంటే కింద ఒక బొరియ చేసుకుని ఆ బొరియలో దూరి ఏదో రకంగా బతికాడు. ఎన్నోసార్లు పిల్లి మీదకు వచ్చినప్పుడల్లా వాడు గుండెలు లటుక్కు లటుక్కును కొట్టుకునేవి, ఒక్కోసారి పావులు తినడానికి వచ్చేవి, ఒక్కోసారి ముంగిసలు వచ్చేవి. ఇన్ని కష్టాలు పడ్డాడు వాడు. రోజు దినదినగంట 100 ఏళ్ళు కింద బతికాడు. ఇంతలో వాడు అదృష్టం 6 ఏళ్ల తర్వాత ఒకసారి కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో గోదావరి స్నానం చేసి అక్కడి నుంచి తీర్థయాత్రలకు వెడుతూ వెడుతూ విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాట అడవి దగ్గరికి. వీళ్ళ నాన్న యొక్క పుణ్యం వల్ల విశ్వామిత్రుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. శిష్యులారా, ఇక్కడికి దగ్గరలో గోదావరి ఉన్నది, ఆ గోదావరిలో స్నానం చేద్దాం, 3 రోజుల పాటు ఈ మర్రి చెట్టు చాలా బాగుంది, ఈ చెట్టు దగ్గరే నేను ఉంటాను, ఇక్కడ దీపం వెలిగించి దీపారాధన చేసి మీకు పురాణం చెబుతాను, ఈ చెట్టు దగ్గర అంతా శుభ్రం చేయండి అనగానే శిష్యులు ఆ చెట్టు చుట్టూతో ఉన్న ప్రాంతం అంతా ఆకులవి తీసేసి శుభ్రం చేశారు, కాస్త నీళ్లు చల్లారు, వాళ్లతో తెచ్చిన ముగ్గు పెట్టారు. దగ్గరలోనే గోదావరి ఉంది కనుక గోదావరిలోకి వెళ్ళారు. ఆ గోదావరిలో వాళ్ళ హాయిగా స్నానం చేశారు. సూర్యోదయానికి ముందు సంకల్పపూర్వకంగా గోదావరి స్నానం చేసి వచ్చి కింద కూర్చుని విశ్వామిత్రుడి శిష్యులు ఆవు నెయ్యిని ప్రమిదల్లో పోశారు, అందులో ఒత్తి వేశారు. అప్పుడు విశ్వామిత్రుడు దీపం వెలిగించి ఆ తర్వాత శిష్యులందరినీ కూడా దీపం వెలిగించండి, మర్రి చెట్టు విష్ణు స్వరూపం, కార్తీక మాసంలో మర్రి చెట్టు తీరంలో కూడా మర్రి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించడం పుణ్యం అని ఆ దీపం వెలిగించాక వాళ్ళందరి చేత శివార్చన విష్ణువార్చన చేసి విష్ణువర్చన శివార్చన కూడా రెండు చేయించి ఈ శివార్చన విష్ణువర్చన అనంతరం వారందరికీ కార్తీక పురాణం చెప్పడం మొదలెట్టాడు. ఆ సమయంలో ఆ త్వరలో ఉన్నటువంటి ఎలక బయటకు వచ్చింది. హరిశర్మే త్వరలో ఉన్నాడు కదా, ఎలక రూపంలో వాడు వచ్చి ఆ దీపం చుట్టూ ఆకలేసి ఆ ఒత్తి తిందామని ఇలా ముట్టుకున్నాడు. ముట్టుకోవడంతో ఆ ఒత్తి బొగ్గన వండింది, అంటే దీపాన్ని ప్రజ్వరల చేసిన పుణ్యం వచ్చింది. చక్కన వాడికి కాస్త ఎలక రూపం పోయింది, వాడు హరిశర్మగా మారిపోయాడు. విశ్వామిత్రుడు శిష్యులతో అన్నాడు, చూశారా ఇతడు తండ్రి చెప్పిన మాట వినక కార్తీక స్నానం చేయక దీపం వెలిగించక తండ్రిని తిట్టాడు, తండ్రి శాపానికి గురయ్యాడు. దేవశర్మ వీళ్ళ నాన్నగారు శాపం పెట్టాడు, ఆ శాపంతో ఎలకయ్యాడు. కానీ ఎలకైనా అదృష్టవశాత్తు మళ్ళీ వాళ్ళ నాన్నగారి యొక్క అనుగ్రహం వల్ల మనం ఇక్కడ కార్తీక స్నానం చేసి వచ్చి కార్తీక దీపం వెలిగిస్తే ఆ దీపాన్ని ముట్టుకున్నాడు. ఆ దీపాన్ని ముట్టుకోగానే ఆ ఒత్తి కొంచెం పైకి లేచి బొగ్గున మండింది. కార్తీక మాసంలో దీపం వెలిగించకపోయినా దీపాన్ని ఒత్తిని పైకి లేపితే ఆ తద్వారా దీపారాధనని ఇంకా ఎక్కువ ప్రజ్వరలు చేసిన పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల కూడా శాప విముక్తి అవుతుందని శాస్త్రం. అందుకే వీడికి శాప విముక్తి అయ్యింది. పైగా ఇక్కడ నేను పురాణం చెబుతూ ఉంటే అర్థమయ్యి అర్థమవకుండా పురాణం విన్నాడు, చుట్టూ తిరిగాడు. కార్తీక మాసంలో కార్తీక పురాణం విన్నా, ఇప్పుడు నేను రోజు ఒక్కొక్క కథ చెబుతున్నారుగా, ఈ పురాణం వినడం అంటే మాటలు అనుకుంటున్నారా? కార్తీక పురాణం విన్నవారికి కార్తీక దీపాన్ని పెంచి ప్రజ్వరలు చేసిన వాళ్ళకి ఒత్తి, కార్తీక దీపం వెలిగించిన వాళ్ళకి, కార్తీక దీపం దానం చేసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పూర్వజన్మ కర్మలన్నీ పోతాయి. ఎంతెందుకు 1000 జన్మలలో ఉన్న పాపాలు, మనం ఈ జన్మలోనే కాదు గడిచిన 1000 జన్మల్లో కూడా ఏమేమి పాపాలు చేశామో ఆ పాపాలు ఈ జన్మలో కూడా మనం వెంటాడతాయి. 1000 జన్మల పూర్వజన్మల పాపములు కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం వల్ల, కార్తీక దీప ప్రజ్వలనం చేయడం వల్ల, కార్తీక దీప దానం చేయటం వల్ల, కార్తీక దీపాన్ని వెలిగించటం వల్ల, కార్తీక మాసంలో ఆవు నెయ్యిని దానం చేయటం వల్ల పోతాయట. అందువల్లే వీడికి విముక్తి కలిగిందన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు హరిశర్మ విశ్వామిత్రుడితో కలిసి ఆ గోదావరి స్నానం తాను కూడా మిగతా రోజుల్లో చేసి శివాలయంలో దీపం వెలిగించి దీపాన్ని మహానుభావులకి దానం చేసి తరించాడు. కాబట్టి కార్తీక మాసం మనకు ఒక గొప్ప వరం. అందులో పంచమి నాడు ఆవునేతితో దీపం వెలిగించండి, దానం చెయ్యండి, సంతానాన్ని కూడా అభివృద్ధి చేసుకోండి, వాళ్ళ బాగు చేసుకోండి, పాపాలన్నీ తొలగించుకోండి.